అనుకూలమైనటువంటివి. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంస్థ ఒకటి తయారు చేయాలి, ఇలాంటి సంస్థ ఒకటి ఏర్పరచాలి అనేది మనం బాహ్య జగత్తుగా అంటే సూక్ష్మ జగత్తుల్లో కారణ జగత్తుల్లో లేకపోతే మనకి కంటికి అవగుపించని మన అనుభూతులకి తెలియనటువంటి లోకాల గురించి మనకి తెలియనప్పుడు నిజంగా ఆ కాలంలో గాయత్రి పరివార స్థాపన చాలా విచిత్రంగా ఉంటుంది. యాక్చువల్గా విచిత్రంగా ఏం లేదు, అసలు ఆ గాయత్రి పరివార స్థాపన కోసమని 1425 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాను కదా, అసలు అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ ప్రయత్నాలు. అంచేత ఆ కాలంలో అటువంటి పరిస్థితుల్లో అలాంటి ఇది జరగటం అనేది వాళ్ళకి ఆశ్చర్యమైంది కాదు, సూక్ష్మ జగత్తు గురించి తెలుసుకోగలిగే వాళ్ళకి ఆశ్చర్యమైంది కాదు. కానీ మామూలుగా దేశకాల పరిస్థితుల్ని భౌతిక దృష్టితోనే చూస్తూ 150 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో, అంతకంటే ముందు 900 సంవత్సరాలు మిగతా ధర్మ వ్యవస్థ కలిగినటువంటి పాలకుల్లో ఉన్నటువంటి ఈ భారతీయ సంస్కృతి, భారతీయ జీవిత విధానాన్ని కనుక మనం కొంచెం ఆలోచిస్తూ చూస్తే ఈనాడు గురు పూర్ణిమలో మనందరూ సమావేశం అవ్వటం అన్నది ఎన్ని విపరీత పరిస్థితులను ఎదురీది మీరు ఇక్కడ కూర్చోగలిగారో తెలుస్తుంది. అది అసలు అలాంటి పరిస్థితులను ఎదురెదటానికి, అలాంటి పరిస్థితుల్ని దాటుకుని మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అని తెలిస్తే ముందు సగం ఆశ్చర్యంతో మనం పరిచయం అవుతాం. తెలియకపోవటం చాలా సార్లు బ్లెస్సింగ్, అలాంటి బ్లెస్సింగ్, అలాంటి పరిస్థితి ఈనాడు ఈ రోజు ఉంది. కానీ మీరు ఎదుర్కోబోయే ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చారు అనే దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేకుండా, అసలు ఈ గురు పూర్ణిమల యొక్క ఉద్దేశము ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ గురు పూర్ణిమలతో పాటు ఇంకొక పదం ఎప్పుడూ వాడుతూ ఉండేవారు, కన్వీనియంట్గా మనం ఆ పదాన్ని వాడటం లేదు. గురువుతో పాటు గురుదక్షిణ అనే పదం ఎప్పుడూ వస్తూ ఉంటుంది. అసలు గురువు అనే పదాన్ని మనం వాడితే గురుదక్షిణ అనేది కూడా ఉంటూ ఉంటుంది. ఎవరు ఎవరికి స్థాయికి తగినటువంటి గురుదక్షిణ ఇస్తూ ఉంటారు. అందులో కొన్ని గురుదక్షిణలు ప్రపంచంలో విలువ లేకుండా, ఆ గురుదక్షిణ అసలు గురుదక్షిణే కాదు, ఆ గురువు అసలు ఆ గురువే కాదు, గురుపీఠానికి అనర్హుడు అనుకునే గురుదక్షిణలు కూడా మనం చదువుతూ ఉంటాం. అలాంటి ఒక విచిత్రమైన గురుదక్షిణ గురించి మనం కాస్త ఇవాళ తెలుసుకుంటే కొంచెం గురుదక్షిణ అనే పదానికి కొంచెం విస్తృతమైనటువంటి అర్థాన్ని మనం ఇచ్చుకోగలుగుతాం. ఏకలవ్యుడే కదా, అందరికీ తెలుసున్నదే. ఆనాడు ద్రోణాచార్యుడి దగ్గరికి ఉభయ జాతి వాడు వచ్చి, నాకు కూడా మీరు విలు విద్య నేర్పండి, నేను కూడా ఈ అస్త్ర విద్య శస్త్రవిద్య నేర్చుకుంటాను అన్నప్పుడు ద్రోణాచార్యుడు బ్లంట్గా చెప్తాడు, అమ్మ అని నేను నీకు అసలు నేర్పించను, నీకు నేర్పించే అర్హత లేదు అంటాడు. అదే అసలు నేర్చుకున్న తెలుసు కదా, మట్టి ద్రోణాచార్యుడు బొమ్మ తయారు చేసుకుని దానిలో ప్రాణప్రతిష్ఠ చేసుకుని ద్రోణాచార్యుడి స్వయంగా అతనికి నేర్పించితే ఎంత గొప్ప విలుకాడయ్యేవాడో, అంతకంటే గొప్ప విలుకాడయ్యాడు. ఆఖరికి ఎంత గొప్ప విలుకాడయ్యాడు అంటే ద్రోణాచార్యుడికి ఆశ్చర్య విషయం, అసలు బాణాలు అలా వేయగలిగే వ్యక్తులు ఉన్నారా అని. ఏంటి ఆశ్చర్యకరమైనది అంటే, అర్జునుడు ఈ పాండవులు కౌరవులు అందరూ కలిసి ఒక సాయంకాలం వేళ వేటకెళ్తారు. ఆ పక్క రాజ్యంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి అడవిలో ఈ ఏకలవ్యుడు కూడా తన విలుపు విలు విద్య దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట. ఓ లేడి పరిగెత్తుకుంటూ అతని ముందు నుంచి వెళ్ళిపోతుంది. దాని వెనకాతల 4 వేటకు ఒక్కరు తరవకుండా వస్తున్నాయన్నమాట, లేడిని ద్రవించిపోతుంది తన హృదయ అవసరం. మీరు అక్కడ ఆ గురువులు చిత్రీకరించినటువంటి భౌతిక జగత్తులోని సంఘటన యొక్క మహత్వాన్ని తెలుసుకోండి. ప్రతి చిన్న విషయం కూడా చాలా గొప్పదైనటువంటి సందేశాన్ని ఇస్తుంది మనం చూడగలిగే కంటుంటే. ఒక పక్క అర్జునుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేడిని వేటాడుతున్నారు, వాళ్ళు పని బాట లేకుండా తిని కూర్చొని వాళ్ళు నేర్చుకున్నటువంటి అస్త్రవిద్యని దేనికి ఉపయోగిస్తున్నారు అంటే మూగజీవం దేనికి ఎవరికే హాని తలపెట్టినటువంటి లేడిని వేటాడుకుంటూ వస్తున్నారు. అది కూడా వాళ్ళు స్వయంగా వేటాడటం లేదు, ముక్కోళ్ళని ఉసిగొలిపారు, వేట కుక్కల్ని ఉసిగొలిపారు. ఉసిగొలిపితే ఆ లేడి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఏకలవ్యుడు సాధనా స్థలం మీద నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది, దాని అదృష్టం అది చూశాడు, బాణాలు ఎక్కువ పెట్టాడు, వేట కుక్కలు నోటిలో బాణాలు కుట్టాడు, నోటి నిండా బాణాలు ఇరుక్కుపోయాయి వేట కుక్కలకి. ఆరో లేవు ముళ్ళు గుచ్చుకోలేదు వాటికి, ఒక్క చుక్క రెత్తుబట్టు రాలేదు. 4 వేట కుక్కల్లో అలా ఎలాంటి వేట కుక్కలు, లేడిని తరుముతున్నటువంటి వేట కుక్క ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు ఊహించుకోండి. అలాంటి వేట కుక్కల నోటిలో బాణాలు గుచ్చేశాడు అనమాట. కానీ ఎలా గుచ్చాడు, బాణాలు వేసాడు అన్ని వేటకుండా నోట్లోంచి, ఒక్కొక్క దానికి అవి ఆరవకుండా నోరు తెచ్చుకుని అలాగే ఉండిపోయేటట్టు చేయాలంటే కనీసం 4-5 బాణాలు వెళ్ళాలి దాని నోట్లోకి. అలాగ 4 వేటకుప్పలు ఉన్నాయి అంటే కనీసం 20 బాణాలు కొట్టింటాడు. కానీ 20 బాణాలు కొట్టిన నైపుణ్యం ఎలాంటిది అంటే, ఆ వేటకుప్పల నోటి నుంచి ఒక చుక్క నిచ్చులు రాలేదు, వాటికి ఎక్కడ గుచ్చుకోలేదు, ఏమీ అవ్వలేదు, అంతే అవ్వలేదు, వాస్తవం చేసినట్టు అయిపోయింది. ఇవి మురుక్కుంటూ ఆ నోరు తెరిచి ఉన్నా సౌండ్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, గుడారాన్ని వైపు వెళ్ళాయి. అందరూ చూశారు, ఆశ్చర్యపోయారు. కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు మా చెల్లెల భాషలో చెప్తా ఉంటాం కదా, పుళ్ళు కూడా నేర్చుకోవాలని పుళ్ళుకు మాట. ఈర్ష, ఇలాంటి బాణం తను వేయలేడు, ఎవరు వేయలేదు అసలు ప్రపంచంలో. ద్రోణాచార్యుడే వేయలేడేమో అని ద్రోణాచార్యుడు కూడా అన్నాను. అలాంటి బాణాలు వేయగలగాలి అంటే అహింస యొక్క పరాకాష్ఠ అనమాట. ఏ శస్త్రం అయితే, ఏది అయితే అసలు హింసకు ఉపయోగించాలి. మీరు బాణాన్ని హింసకే కదా ఉపయోగిస్తారు, దాన్ని అహింసకు ఉపయోగించాడు ఏకలవ్యుడు. ఆ శిష్యుడి యొక్క సాధన పరాకాష్ఠ ముందు అర్థం చేసుకోండి. చిన్న చిన్న కథలు, వాటిలో ఉన్నటువంటి అంతరార్థం ప్రజ్ఞ మనం ఉపయోగించాం, ఇప్పటి నుంచి ఉపయోగించడం నేర్చుకోండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. ఈ కథలు చదివినప్పుడు ఈ యాంగిల్లో చూడండి, దానికి ద్రోణాచార్యుడు ఇచ్చిన జవాబు ఎంత గొప్పదో అర్థం అవుతుంది. అప్పుడు మనకి ఉండే అర్థం కాదు. అప్పుడు ఆ గురు శిష్య సంబంధంలో ఒక వ్యక్తి మన సినిమాల్లో చూస్తూ ఉంటాను, ధ్యానం చేసేస్తూ ఉంటాడు హీరో ఎవరో, వాడు పదిసార్లు చెప్తూ ఉంటాడు నేను ధ్యానం చేశాను అని. మరి అది ఎలాంటి ధ్యానంలో నాకు తెలియదు. నేను చెప్పాను కదా, దానం చేసిన తర్వాత రోజు వాడి ఇంటికి వెళ్ళిపోయి ఆవు దానం చేసిన తర్వాత నేను దానం చేసిన ఆవు బాగానే ఉందా, పాలు బాగానే ఇస్తుందా అని అనుకున్నట్టే ఈ త్యాగాలు కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాంటి త్యాగం కాదు. ద్రోణాచార్యుడి పేరు, ద్రోణాచార్యుడి గురుత్వము, ద్రోణాచార్యుడి వ్యక్తిత్వము ద్వాపర యుగం నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఒక్క సంఘటన వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది కదా. ఎన్ని కథలు, ఎన్ని రకాల సినిమాలు, ఎన్ని రకాలు ఇవి ఆ వ్యక్తిత్వాన్ని కించపరుస్తాం. దానికి కూడా రెడీ అయిపోయినటువంటి ఆ గురువు, తర్వాత ఆలోచిస్తూ ఆ గురువు గురించి, ముందు శిష్యుడి యొక్క ప్రతిభ తెలిస్తే కానీ గురువు యొక్క ప్రతిభ తెలియదు. శిష్యుడు ఏం చేశాడు అంటే, ఏ శస్త్రాన్ని అయితే బాధ పెట్టడానికి, ఉత్తరుల శరీరం నుంచి నెత్తులు చిందించడానికి ఉపయోగించేటటువంటి బాణాలను వేటకుప్పల యొక్క నోరు మూయటానికి ఉపయోగించాడు తప్ప వేటకుప్పల్ని చంపడానికి ఉపయోగించలేదు. అది ఏకలవ్యుడి యొక్క గొప్పతనం. చూశాడు ద్రోణాచార్యుడు ఈ అస్త్రవిన్యాసాన్ని, చూశాడు అర్జునుడు వైపు చూశాడు. గుడారంలో ఉన్నారు వీళ్ళు, రాజపుత్రులు వేటకుప్పలు ఉంచుకొని అంతే, అవి చట్టి తీసుకొస్తారనమాట. వీళ్ళు మోసుకుని తన మీద వేట చేసేవారు గొప్పగా వెళ్తారు. ఆ రాజరీకం చూడండి తమాషా. కొన్ని వాళ్ళైనా వేట చేస్తే బాగుంది, వాళ్ళు బాణాల వేరు వేటకుప్పల్ని చంపుతారు. ఆ వేటకుప్పలు చంపుతాయి ఆ జంతువుని, ఆ జంతువు శవాన్ని లాక్కొస్తాయి. లాక్కొచ్చాక మేము వేటాడి తెచ్చామని వాళ్ళు చూపించుకుంటారు. అదో రకమైనటువంటి ప్రతిభ అంటే ఇతరుల సామర్థ్యాన్ని తన సామర్థ్యంగా ఉపయోగించుకోవడం, అదొక స్థాయి శిష్యుడు. అంటే ఆ ఒక చిన్న కథలో ఎన్ని రకాల అంతరార్థాన్ని మీరు లాక్కుని మన జీవితాన్ని మార్చుకోవచ్చో తెలుసుకోండి. చిన్న సంఘటన చెప్తున్నానంటే, నేను ఏకలవ్యుడు సాధన చేస్తూ ఉంటే పాండవులు పంపించినటువంటి ఒక వేటకుప్పలు చూశాడు వేటకుప్పని, అది అక్కడ జరిగిన సంఘటన. అర్జునుడు వైపు చూశాడు, అర్జునుడేమో మిగతా అందరూ సరే వాళ్ళకేం పట్టలేదు కదా, తాగి తందనాలు ఆడుతూనే ఉన్నారు. వేటకుప్పలు తిరిగి వచ్చే వాటి నోట్లో బాణాలు ఉన్నాయనుకున్నారు. తిరిగి చూశాడు అర్జునుడు, ఒక నెత్తు చుక్క లేక ఏ బాణానికి కూడా. అర్జునుడు వైపు చూసేట ద్రోణాచార్యుడు ఆ చూపుల్లోనే మాట్లాడేసుకున్నారు గురు శిష్యులిద్దరు. ఏంటి గురు శిష్యులిద్దరు మాట్లాడుకున్నది, ద్రోణాచార్యుడు చెప్పాడు, నిన్ను మించిన విలుకాడు లేనివిగా చేస్తాను అని. ఆ పదాన్ని కాక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ద్రోణాచార్యుడు మాటల్లో ఉన్నటువంటి శ్లాస మీకు అర్థం అవుతుంది. ఈ శ్లాసను మీరు ఎప్పుడూ అతను గమనించి ఉండరు, నిన్ను మించిన విలుకాడు లేకుండా చేస్తాను అన్నాడు. అదే కదా ద్రోణాచార్యుడు ఇచ్చిన వాగ్దానం అర్జునుడికి. చూశాడు అర్జునుడు, అసలు మీరే వేయలేరు సార్ ఇలా బాణాలు, నన్ను మీరు ఏ ట్రైనింగ్ ఇస్తారు మీరు అనే భావంతో చూశాట. ఎవరు నవలా రచయిత్రి ఉంది, నాకు తెలియదు ఆ నవలా రచయిత్రి పేరేదో, ఆ ఇలాగే రాస్తుంది స్టోరీలు నవలది టా 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 అని అంటే ఆ చూపులతోనే మాట్లాడుకుంటూ ఉంటారు హీరో హీరోయిన్లు. ఇవిడ రాస్తూ ఉండే అనమాట, అలా చూశాట ఇలా చేశాట అంటే హీరోయిన్ ఇలా చూసిందిట అలా చేసిందిట అని. ఆ డైలాగ్స్ గుర్తుంచుకోండి, అర్జునుడు చూస్తున్నాడు ద్రోణాచార్యుడు వైపు, ద్రోణాచార్యుడు చూస్తున్నాడు అర్జునుడు వైపు. వాళ్ళ మధ్య జరిగిన సంఘటన భాష చెప్తున్నా అనమాట నేను భావాన్ని. చేయలేదన్నాడు ద్రోణాచార్యుడు కూడా పండించుకున్నాడు, ఇదేదో చేయలేదు నేను, అదే అసలు ఇది ఎక్కడ ఎలా అయిందో చూద్దాం అని మళ్ళీ బయలుదేరుతాను. ఇద్దరు కూడా అర్జునుడు ద్రోణాచార్యుడు ఇద్దరు మాత్రమే వెళ్తారు, మిగతా వాళ్ళకి తెలియదు ఈ సంఘటన. అక్కడ వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడ విలుకాడు ఒకడు ఏకలవ్యుడు బాణాలు వేస్తూ ఉంటాడు, చిరిగిపోయిన బట్టలు వేసుకుని పోయవేస్తూనే ఉంటాడు వీడు. అంచేత వీడే ఆ బాణాలు వేసాడని తెలియదు, వాడి చేతిలో విలంబులు ఉన్నా కూడా అది ద్రోణాచార్యుడికి తెలియదు, గురువుకి తెలియదు, ఆ శిష్యుడు అలాంటి వాడు. సరే అర్జునుడు మరి రాజు యువరాజు టీవీ అదంతా ఉంటుంది కదా ఒరే ఇలా రా అన్నట్ట వచ్చాడు ఒరే హైదరాబాద్ వచ్చాక ఏంటంటే ఇక్కడ బాణాలు ఎవరో వేస్తున్నారు చాలా గొప్ప విలుకాడు నైపుణ్యం ఉందిట వాడిని చూడాలి చూపిస్తావా అన్నట్టు ఇప్పుడు నేను తప్ప విలుకాడు లేడే అంట నీ మొహన్ నేను ఇలాంటి విలుకాడు గురించి నేను మాట్లాడుతున్నాను చాలా గొప్ప విలుకాడు గురించి మాట్లాడుతున్నాను నేను అని ఒకసారి ద్రోణాచార్యుడు వేసి చూస్తాడు అంటే అధ్యాత్మ అధ్యయనం కదా చాలా గొప్ప విలుకాడు అంటే మా గురువు గారి కంటే గొప్ప విలుకాడు అని ఆ మాటల సందర్భంలో కాస్త మీరు ఆలోచించుకుంటే ఎంతమంది కుంభ సంభవాలు కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే మరి మీరు కూడా అలాంటి వాతావరణాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అంటే మీరు కూడా కుంభ సంభవులే. ఈ కుంభ సంభవత్వాన్ని గురించి కోసం ఈకే గారు చాలా కష్టపడి చెప్తూ ఉంటారు లలితా సహస్రనామం కోసం. లలితా సహస్రనామంలోని అంతరార్థాన్ని కేవలం చూసుకుంటాను తప్ప లలితా సహస్రనామంలో ఉన్నటువంటి కుంభ సంభవం అనే మాటను పూర్తిగా పిచ్చి పెట్టేశారు. ఈకే గారు కూడా కావాలనే పక్కకి పెట్టారేమో అని అనుమానం. లేకపోతే ఆయన చెప్పుకుంటే మనందరం కుంభ సంభవం కావాలే అనుకున్నారేమో అని శిష్యులు అని చెప్పి దాన్ని ఉపయోగించడం లేదేమో. కానీ మనం మాత్రం కుంభ సంభవులమే, ద్రోణాచార్యుడు కూడా కుంభ సంభవుడే. అక్కడ ద్రోణాచార్యుడు యొక్క ఆలోచన విధానాన్ని మీరు చూసుకోండి. ద్రోణాచార్యుడు ఉన్నది కౌరవుల వైపు, చివరికి యుద్ధం కూడా కౌరవుల వైపే చేస్తాడు భీష్ముడు. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ద్రోణుడికి తెలిసిన రహస్యం ఒకటి ఉంది, పాండవులు ఎంత ట్రై చేసినా ఎంత ప్రయత్నం చేసినా భీష్ముడిని ద్రోణుడిని యుద్ధంలో ఓడించలేరు. అంచేత వాళ్ళిద్దరూ భయంకరమైనటువంటి కొన్ని ప్రతిజ్ఞలు చేస్తారు. ఆ ప్రతిజ్ఞ మళ్ళా వాళ్ళ శిష్యుల చేతి పూర్తి చేయిస్తారు. ఆ తమాషా చూడండి, ద్రోణాచార్యుడు ఏం చెప్తాడు అంటే నేను అస్త్ర సన్యాసం చేస్తే తప్ప నేను తావని అంటాడు. అశ్వత్థామ హతహ అన్న మాట వింటాడు. ద్రోణాచార్యుడికి తెలుసు అశ్వత్థామ చిరంజీవి అని కదా. అంటే ద్రోణాచార్యుడు యొక్క అంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడన్న మీ ఉద్దేశం అశ్వత్థామ హతహ అని ఎవడైనా అరిస్తే అస్త్రాలు పక్కన పెట్టేయడానికి. వాడికి తెలుసు తన కొడుకు చిరంజీవి అని ఆ కాలంలో. అంచేత చిరంజీవి నా కొడుకు అని తెలిసినా కూడా అశ్వత్థామ హత అంటే అస్త్రాలు పక్కన పెట్టేశాడు ఎందుకు సభ్యుగా నాయనాలని. ఆ గురువు ఒక గొప్పతనం చూడండి. ఎవరి చేత చావాలి మళ్ళా అతను? పాండవుల యొక్క సేనాపతి. ఆ కాంబినేషన్ అది చూస్తుంటే అటువంటి మహావ్యక్తి ఏకలవ్యుడు బట్టకలవ్యుడు ఎందుకు అడిగాడు అని మనం ఆలోచించాం. ఇంతటి మహావ్యక్తి కూడా మిగతా వాళ్ళందరూ పుస్తకాలు రాసేస్తూ ఉంటారు, పుస్తకాలు జరిగేస్తూ ఉంటాం, కానీ మహాభారతం చాలా గొప్పది కనుక మనకి లోపల డౌటే, చిన్న అనుమానం ద్రోణాచార్యుడు మోసం చేశాడేమో అని. కానీ పెద్దల మీద ఉన్న గౌరవం వల్ల మనం ఎక్కువగా మాట్లాడడం. చీరాల్లో ఒక ప్రశ్న అడిగారు ఇది నాకు, కానీ ఏకలవ్యుడి గురించి అడగలేదు. వాళ్ళు కృష్ణుడు గురించి అడిగారు, కానీ ఏకలవ్యుడి గురించి అడగాల్సింది. ఇంకా కష్టపడేవాడు మనం బాగా చెప్పడానికి. ఎందుకంటే కృష్ణుడు దేవత్వం గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి కనుక రిపేర్ అంటే అయిపోయేది. కానీ ద్రోణాచార్యుడు దేవత్వం గురించి ఎవరికి తెలియదు అసలు. ఆ గురు శిష్య సంబంధంలో ప్రత్యేకంగా చెప్పాలి అని ఎవరు అడిగారు కనుక ఇందులోనే ప్రత్యేకంగా చెప్తున్నారు. నేను అసలు ఇటువంటి విషయాలు తెలియవు మనకి, గురు శిష్య సంబంధంలో లుప్తంగా ఉన్నది. ఈ కుంభ సంభవం చేసే పని కూడా అంతే. లోపాముద్ర తదాగస్త్య అంటాడు. లోపాముద్ర అగస్త్యుడి భార్య. ఎటువంటి అగస్త్యుడి భార్య? లోప్తమైనటువంటి ముద్ర కలిగినది. అంటే వాళ్ళు చేసే పనులు ఏమీ తెలియ వాడికి, ఎవరు ఎలా చేశాడు, ఏం చేశారు వారి. ఇలాంటి గురు శిష్య సంబంధంలో ఇంకా నేను ఆ కల పూర్తి చేయలేదు. మధ్యన అటు ఇటు ఎంతో ఉంటాను. కన్ఫ్యూజ్ అవుతే మీకు చాలా ప్రఖర ప్రజ్ఞ ఉంది అని నాకు తెలుసు కనుక కన్ఫ్యూజ్ కాకండి. కన్ఫ్యూజ్ అయితే చెప్పండి నాకు కన్ఫ్యూజ్ అయ్యాను. అంచేత ఈ లోపాముద్రత్వము ఉన్న వ్యక్తులు కుంభ సంభవం అని గుర్తుంచుకోండి. వాళ్ళ విషయం గురించి వాళ్ళు వెళ్ళిపోయినా మనకి తెలియదు. అలాంటి లోపాముద్రుడు భార్యే ఇక్కడ గురుదేవుడు కూడా. ఈయన కూడా ఆయన ఏ రాశిలో పుట్టారో నాకు తెలియదు. ఆ రాశి మనకు అనవసరం. మనం అందరం కుంభ సంభవం అంటే కుంభరాశిలో పుట్టారని కాదు కదా. ఈయన కూడా ఆయన ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, ఎవరికి ఏం చేస్తున్నాడో, ఎవరికి ఏమి చెప్పడం అంత గుప్తంగా ఉంటుంది. అంతే సైలెంట్ చేసి భారిస్తాడు. అంతం మోస్ట్ సైలెంట్ అనమాట. ఒకవేళ దయతాచి ఎవడైనా ఏదైనా చెప్పదలుచుకుంటే ముందు వాడిని మట్టిగా అవుతాడు. వాడు ఎంత శిష్యుడు గొప్పవాడైనా సరే ఇప్పుడు దేవుడికి తెలియాలి. గురుకుడు అయిన తర్వాత ఎందుకు మట్టిగా అవుతాడు అది తగలని వాడు. కానీ మీకు తెలియాలి కదా అసలు ఆ గురువు యొక్క గొప్పతనం ఎలాంటిదో. అంచేత ఈ అగస్త్యుడు, ఈ ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కలిపి ఉన్నటువంటి ఏదైనా ఒక వ్యక్తిత్వం కనుక మనం నిర్మించుకోగలిగితే, మీరు ఊహించుకోగలిగితే, అటువంటి గొప్ప వ్యక్తి యొక్క శిష్యులమైనటువంటి మనము ఆ గురువుకి ఇచ్చేటటువంటి గురుదక్షిణ ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడానికి చెప్తున్నాను నేను. ఇది గురువు గారి గొప్పతనం గురించి చెప్పడానికి కాదు, మన దక్షిణ ఎంత గొప్పగా ఉండాలో ఊహించుకోండి మీరందుకు. ఈ దక్షిణ ఘాట్లో అప్పుడప్పుడు కుచేరుడు కథ కూడా గుర్తొస్తూ ఉంటున్నారు. అంటే ఆ స్థాయి మనం దక్షిణ ఇచ్చేటప్పుడు ఎవరి స్థాయికి తగినట్టు దక్షిణ ఇవ్వాలి. ఒకసారి మళ్ళా కుచేరుడు కథ తర్వాత చెప్తాను. ముందు గాంధీ గారు గుర్తొచ్చారు ఈ లోపల. ఏమైంది అంటే గాంధీ గారు ఇంకా బ్రిటిష్ టైంలో ఇంకా స్వాతంత్రం రాలేదు. గాంధీ గారు మీటింగ్కి రావడం అంటే లాఠీ దెబ్బలు తినే ప్రమాదం ఎప్పుడూ ఉండేది అనమాట.
అయినా లక్షల మంది వ్యక్తులు వస్తూ ఉండేవారు ఆయన కుండసంలో. అంచేత ఆ వచ్చి ఆ లాఠీ దెబ్బలు తింటున్నప్పుడు గాంధీ గారికి ఒక అలవాటు ఉండేది, మనకి ఎలా అవుతాయి గురువు గారి ఆర్గనైజేషన్లో మనం ఎప్పుడు కూడా అందరూ మాట్లాడుతున్నట్టు మనం ఏమనుకుంటాం అంటే అందరూ సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాము. అలాగే గాంధీ గారు కూడా అంతా అయిపోయిన తర్వాత జోలపెట్టుకు బయలుదేరేవారు దాదానికి. దానం ఇచ్చిన తర్వాత క్యాంప్ మీటింగ్ కారికి వెళ్ళిపోవటం అనే అలవాటు గాంధీ గారికి లేదు అసలు. ఆయనకి కార్యక్రమం భయమేమో నా డౌట్, రోజు కొట్టేది కాబట్టి ఏం కార్యక్రమని అదే ఒక రకంగా ఆలోచించే వ్యక్తులు అనమాట. అంతే ఆయన కార్యకుండా ఏం చేసేవాడంటే మళ్ళీ కూర్చునేవాడు స్టేజ్ మీద, లెక్చర్ ఇవ్వడానికి కాదు, వచ్చిన డబ్బు లెక్క పెట్టి కరెక్ట్గా అకౌంట్ తేలేక నయా పరిస్థితులతో సహా అంతా తేలిన తర్వాత అప్పుడు కదిలేవాడు అక్కడి నుంచి. అంచేత సరే అకౌంట్ అది అంతా అవుతూ ఉంది. అంతా అవుతూ ఉంటే ఒక ఇత్తడి ఇయర్ రింగ్ కనిపించింది అక్కడ. ఇత్తడి మామూలు ఇయర్ రింగ్ చెవిలో పెట్టుకునేది ఇత్తడి కాస్తేంది కూడా కాదు. సాధారణంగా దానం చేస్తే ఇయర్ రింగ్స్ లాంటివి ఒకడు ఒక ఇయర్ రింగ్ ఇచ్చాడు కదా, ఏ మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు అయితే ఒకే ఇయర్ రింగ్ పెట్టుకుంటారు కనుక ఒకే ఇయర్ రింగ్ పడిపోయి ఉండొచ్చు. కానీ మామూలుగా ఇయర్ రింగ్స్ రెండు ఉంటాయి, అంచేత ఆ రెండు ఇయర్ రింగ్స్ ఉండడానికి ఒకే ఇయర్ రింగ్ ఉంది అంటే అర్థం ఏంటి, రెండోది లేదు కదా. అప్పుడు ఉన్నారు కొంతమంది మహానుభావులు ఇక్కడ పెద్ద లీడర్స్ గా ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు కాదు ఆ తరంలో గాంధీ తరంలో లీడర్స్ గా ఉండేవాళ్ళు, వాళ్ళు అన్నారట ఇత్తడి ఇయర్ రింగ్ అంది, అది ఎక్కడో పడిపోయి ఉంటుంది పోనీ దానికి విలువ ఎక్కువ, అందులో ఆ కాలపు ఇత్తడి ఇయర్ రింగ్ ఇప్పుడే పెద్ద విలువ లేదు దానికి. గాంధీ గారి టైంలో ఎంతటో కానీయో ఎదురాత రెండు దమ్మిడిలో ఎంతో ఉండేదేమో, దానికోసం మీరు ఎందుకు అవస్థ పడతారు అన్నారు. కాదన్నాడు, కాసు లైట్ వేయించాడు, హరికలాంతాలు తెప్పించాడు, భూమి మొత్తం గాలించాడు, చివరికి దాన్ని పట్టుకున్నాక ఆ ఇయర్ రింగ్ అక్కడ నోట్ చేయించాక రెండు ఉన్నాయని చెప్పక వెళ్ళాడు ఆయన. ఇది ఎందుకు చెప్పాను అంటే నేను కృష్ణుడు కూర్చోడు చెప్తే ఇది గుర్తొచ్చింది మధ్యలో కదా. అందుకు చెప్పాక ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ కళ్ళమట చాలా నీళ్ళు వచ్చాడు గాంధీ గారికి ఆ ఇయర్ రింగ్స్ చూసి. ఎందుకంటే ఆ ఇచ్చిన వ్యక్తి గుర్తొచ్చాడు ఆయనకి, ఎవరు ఆ ఇయర్ రింగ్స్ ఇచ్చిన తోల పట్టి వెళ్తూ ఉంటే కనిపిస్తూనే ఉంటుంది కదా ఎవరు ఎంత వేశారు, గుప్తదానాలు కాదు కదా ఇప్పటిలాగా. అంచేత ఆ ఇయర్ రింగ్స్ వేసిన ముసలావిడ ఆయనకు గుర్తుందిట, ఆవిడ చాలా ముందు ఇవ్వటానికి ఏమీ లేదు ఇస్తూ అందిట, నాయన నేను ఏమగలను నా దగ్గర ఉందండి ఇదే అది ఇస్తున్నాను అని. ఈనాడు అప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఎంతో కలెక్ట్ అయ్యాడు ఆ బంగారం చేయించు అంతా వచ్చి. ఆయన ఈ చివరి మాట సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన చెప్పాడనమాట చివరి మాట, ఈనాడు నాకు దొరికిన డబ్బులు అన్నింటిలోకి కూడా చాలా గొప్పది విలువైంది ఏంటి అంటే ఇత్తడి ఇయర్ రింగ్ ఆవిడ దగ్గర ఉన్నది, అదే పూర్తిగా ఇచ్చేసింది, సర్వసమర్పణ చేసుకుంది ఆవిడ అన్నాడు. అది 30 లక్షలు ఉన్న వ్యక్తి 20 లక్షలు ఇచ్చాడు అనుకోండి పూర్తి సమర్పణ అవ్వలేదు, అది 20 పైసలు ఉన్నవాడు 20 పైసలు ఇచ్చేసాడు అనుకోండి పూర్తి సమర్పణ అయింది. ఈ సమర్పణ భావంలో మీరు కూడా కష్ట గుర్తుంచుకోండి, గురువులు ఆలోచించేది గురువులు చూసేది మీరు ఎంత ఇచ్చారు అని కాదు ఎంత పూర్తిగా ఇచ్చారు అనేది చూస్తారు. ఆ తేడా కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకుంటే ఈ ద్రోణాచార్యుడి కథ గురు శిష్య సంబంధము మన గురువుకి మనకి ఉన్న సంబంధము మన ఇవ్వబోయేది ఏంటో కూడా కాస్త ఆలోచించుకోవడానికి బాగుంటుంది. ఇవాళ గురుకుడే ఉన్నాడు, గురువు ఇచ్చే సందేశము గురువు ఇచ్చే ఆశీర్వాదాలు మీకు ఎలాగో పొందుతారు, మీరు అడగకుండా కూడా పొందుతారు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే మీరు ఇచ్చే దక్షిణ కూడా మన గురువు స్థాయికి ఉండేది చూడండి, అంతకంటే తక్కువ స్థాయికి తీసుకెళ్ళకండి. ఏ దక్షిణ ఇవ్వాలో అది కూడా ఆలోచిద్దాం మనం. ప్రస్తుతం కొన్ని చిన్న చిన్న కథలు అయిపోతే అప్పుడు ఆ దక్షిణ ఎలా ఇవ్వాలో అర్థం అవుతుంది మనకి. అంచేత ఒక 27 నక్షత్రాలు 27 పిల్లలు కుచేలుడు, అతని భార్య కుచేలుడు కృష్ణుడు క్లాస్మేట్. సాధారణంగా ఎప్పుడు మనకు అలవాటు ఎప్పుడో చాలా వేలు విడిచిన మేనమామ వేలు విడిచిన వేలవచ్చిన ఏదో అలా అనేక వేలు విడిచే శాఖ వచ్చిన వాడు ఎవడో కలెక్టర్ అయ్యాడు అనుకోండి, మనం గ్యారంటీగా చెప్తామాడు మా బంధువే అని కలెక్టర్ మనకు వెళ్తే ఆ కలెక్టర్ తెలియకోవచ్చు కూడా ఇది వేలు విడిచాక ఈ సంబంధం ఎక్కడ ఉందో అది. కానీ అంత డబ్బు అది లేని వ్యక్తుల దగ్గర పోతే చాలా దగ్గర బంధువులైనా మనం వాళ్ళ గురించి చెప్పాలి. అలాగే కుచేరుడికి ఒక దురోదాడు ఉండేది, వాడు భార్యకి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు కృష్ణుడు నా క్లాస్మేట్ అని, తప్పదు అది కృష్ణుడికి గుర్తు ఉండకపోవచ్చు ఈ సుధాముడు తరక కుచేరుడు నా క్లాస్మేట్ అని. కానీ విని 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 ఆవిడ విసిగెట్టింది ఒక రోజు, ఏంటో అస్తమానం అప్పుడు నా క్లాస్మేట్ అని చెప్తావు, ఒకసారి వెళ్ళి అడగలేదా మనం దారించం అంతా తీరిపోతుంది కదా అని అడగకూడదు. అంచేత లోపల ఇతని భయం, నేను కృష్ణుడి క్లాస్మేట్ అని తెలుసు కానీ కృష్ణుడికి తన క్లాస్మేట్ అని తెలుసా అని అలా చెప్పుకోవాలంటే కష్టం, పిలుస్తాడు పిలవడు. కానీ సరే భార్య పూలు పెట్టాక సరే అక్కడికి పుట్టుకట్టని తెలిసిన కదే కదా వెళ్తాడు. ఆ వెళ్తున్నప్పుడు రస్ఖాన్ అని ఈ మధ్య సిరీస్ ఒకటి వస్తుంది టీవీలో చూసారా ఎప్పుడైనా 9 o'clock సిరీస్, ఏది ఏబీలో చాలా బాగా తీసుకున్నాడు, ముస్లిం అయినప్పటికీ కూడా అక్బర్ కాలంలో కృష్ణ భక్తుడు, అతను వర్ణిస్తాడు అనమాట ఈ సుధాముడి యొక్క అవస్థ. మీకు పద్యం గుర్తుందన్న సుధాముడి కాళీ ఇది ముళ్ళు గుచ్చుకుని ఉంటాయి, నిద్ర కారుతుంది. అలాంటి పరిస్థితుల్లో కృష్ణుడు ముందు కృష్ణుడు ఆ మహల్ దగ్గరికి వెళ్తాడు ఈ కుచేరుడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళిన వాడిని ఎవరు తలుపులు తెరవరు కదా. ఒకసారి పేపర్లో పడింది, మీరు విన్నారు లేదు, ఎంఏ హుస్సేన్ మీరు విన్నారు ఎవరైనా, ఎం ఫుల్ స్టాప్ ఏ ఫుల్ స్టాప్ హుస్సేన్ పెద్ద చిత్రకారుడు ఎంహెచ్ ఎంహెచ్ హుస్సేన్. అతను గొప్పతనం ఏంటి అంటే అతను చాలా గొప్ప చిత్రవాడు, వరల్డ్ ఫేమస్, చాలా డబ్బు ఉంది, కానీ చెప్పలేసుకోడు. ఒకరికి 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 పిచ్చి ఎవరు పిచ్చి వాళ్ళ కావాలని మా తాతగారు అంటూ ఉండేవారు. అలాగే చెప్పులు వేసుకోకుండా ఇతను ఒకసారి ఢిల్లీలో అశోక హోటల్కి వెళ్ళాడు. అక్కడ కండిషన్ ఏంటంటే ఫుల్ సూట్లోనే ఉంటేనే రాణిస్తారు మనుషులు, లేకపోతే రానివారు కనుక ఇతను మెడబెట్టి కట్టించారు. ఆయన పాప చెప్పుకుంటూనే ఉన్నాడు, నేను ఎంఏ చూస్తే అన్నయ్య నేను చాలా పెద్ద చిత్రకారుని, ఇందిరాగాంధీ వాళ్ళు కూడా నాతో ఆటోగ్రాఫ్స్ అవి తీసుకుంటారు, పోవయ్యా నువ్వు చెప్పులు లేవు నీకు మిగతా సంగతి బాగెందుకు అని గడ్డి వాడేశారు వాళ్ళు. అక్కడ పెద్ద ఇష్యూ అయింది పేపర్లో అప్పుడు. అలాగా ఇతను చెవుడు చెప్పులు గుర్తున్నా మీకు అసలు పేపర్లో ఇంకా చదువుతూ ఉంటావా నువ్వు ఈ సంఘటన చూసావు ఎందుకయ్యా పేపర్ చదవటం చేత. అక్కడ తలుపు దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు ఇలాగ నేను కృష్ణుడు యొక్క క్లాస్మేట్ అనే వాళ్ళ భయం ద్వారపాలకు గదు గదుగో లోపల తీసుకున్నా తర్వాత కదలంతా మీకు తెలుసు ఆ అటుకులు నా కోసం ఏం తెచ్చామంటే అటుకుని తీసుకొస్తాడు. మూడే ఒకటి ఒక బుక్కడ నోట్లో వేసుకుంటాడు, రెండో బుక్క నోట్లో వేసుకుంటాడు, మూడో తీసుకుని నాలుగో తీసుకోబోతుంటే రుక్మిడి చెప్పబొమ్మ వాళ్ళు స్టాప్ అంటారు. నాయన మూడు గుప్పెళ్ళలోనే నువ్వు బొమ్మ ముంచేసావు, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసావు, నువ్వు ఇంకో గుప్పెడు తిన్నావు అంటే మేము కూడా వాళ్ళకి దాసా దాసుడిగా వెళ్ళాలి, నువ్వు పోతే పో దాసిగా దాసుడిగా నాకు అర్థం, మమ్మల్ని కూడా ఆయనకి దాసిగా ఎందుకు పంపిస్తావని ఆపాడు. అంటే అక్కడ ఇక్కడ నువ్వు ఇచ్చింది ఎంత అని కాదు కృష్ణుడు చూసేది, గురువులు చూసేది. నువ్వు నీ దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసావు కనుక రూల్ ప్రకారం గురువు కూడా తన దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేయాలి. ఈ బిజినెస్ లో మీకు ఏది లాభసాటి బిజినెస్ చూసుకోండి అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సింపుల్ బిజినెస్ ఇది, మీ దగ్గర ఉన్నది ఇచ్చి ఆయన దగ్గర అంతా తీసేసుకుంటారా లేదా అందులో పోర్షన్స్ అవి చేసుకుంటారా అదంతా తర్వాత ఆలోచిద్దాం మనం. ఇది కథ అనమాట అసలు కృష్ణుడి కుచేలుడిది. కానీ కృష్ణుడి కుచేలుడి దగ్గర నుంచి ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్దాం. అంత గందరగోళంగా ఉన్నా కలిస్తే ఇదే పవిత్రత మహాత్మార్గం అని చెప్తున్నాం కదా. శుచి అంటే ఆ స్థాయికి చేరుకోవాలంటే కనీసం గందరగోళం కథలైన మనం తెలుసుకోవాలి కదా. కాశీ మధ్య నిక్కడలు ఇంత ఉంటాయి, ఇప్పుడు చదివారా లేదు మీరు, ఇప్పుడు పిల్లలు చదవలేరు అసలు కథ అయితే అంటే ఒక్క నుంచి ఒక్క నుంచి ఒక్క నుంచి అలా కథలు వెళ్ళిపోతాయి చివరికి ఎక్కడికో మనం ముందుకొస్తాడు ఈ లోపల మనం అంతా మర్చిపోతాం. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నంతా అసలు ఎందుకు చెప్తున్నానో మర్చిపోయాను నేను, మీరు మర్చిపోయి ఉంటారు పర్వాలేదు, వచ్చి ఇద్దరం మర్చిపోయాం కనుక మనం మొదటి నుంచి మొదలై కలుసు గుర్తుందా. ద్రోహణుడి దగ్గరికి అది బొటకని గారు ఇచ్చాయి ఆయన అంటే కృష్ణ చేస్తే పెట్టలేరా సరే ఈ బటుకను వేలు ఇచ్చే నాయన అని ఏకలవిడంటే ఏమి బాధపడకుండా ఆ బటుకను వేలు ఇచ్చేస్తాడు. అంటే అక్కడ గురు శిష్య సంబంధంలో అతనికి తెలుసు బటకను వేలు లాంటిది ఇచ్చేస్తే గురువుకి అక్కడ నాలుగు గుప్పెళ్ళు అటుకులు తీసుకుంటేనే ఏమైందో. అలాంటిది బటుకను వేలు ఇచ్చేస్తున్నాడు ఇక్కడ ఏకలవ్యుడు. అంటే ఏకలవ్యుడికి తిరిగి ఏం పొందాడో మనకు తెలీదు, కథ రాసిన వాడు చెప్పలేదు. ఇంకేదంటే మహాభారత కథలో ఏకలవ్యుడికి ఏం జరిగిందో చెప్పడం ఉద్దేశం కాదు, చెప్పుకుంటే మనకు తెలిసేది అసలు ఏకలవ్యుడికి ఏం లాభాలు వచ్చాయో, ఎందుకు అది ఇచ్చాడో, అది ఒకటి కాస్త గుర్తుంచుకోండి. ఒకవేళ గురువుకి మనం ఏదైనా ఇస్తే దానికి తిరిగి గురువు యొక్క సామర్థ్యాన్ని బట్టి అనేక రెట్లు తిరిగి మళ్ళా అది మీ దగ్గరికి వస్తుంది తప్ప మీరు గురువుకి ఏమి ఇవ్వను అందరూ గుర్తుంచుకోండి. పేరుకి గురుదక్షిణ అని చెప్పుకుని గురువుకి ఇస్తున్నా అని మీరు ప్రగల్భాలు చెప్పుకున్నా గొప్ప చెప్పుకున్నా గురువు దగ్గర ఏం మిగలదు, అది మళ్ళా తిరిగి మీ దగ్గరికి వస్తుంది అనేక రెట్లుగా అయ్యి. అంతేది ఈ గురుదక్షిణ ఇచ్చేటప్పుడు కాస్త ఇది కూడా మనసులో గుర్తుపెట్టుకోండి, మీరు ఏం తిరిగి సంపాదించుకోదలుచుకున్నారో చూసుకోండి. కాస్త కఠోపనిషత్తులో ఇలాంటి గురు శిష్య ప్రమాదం ఏర్పడుతుంది, మళ్ళా కాశీ మధ్య కథ అవుతుంది. కానీ చేయగలిగేది ఏం లేదు లేదని మీకు ఆ గురు శిష్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఒక యజ్ఞం తలపెట్టాడు ఒక ఋషి, ఆ ఋషి దానం చేస్తున్నాడు బాగా. ఏం దానం చేస్తున్నాడు, ఒట్టిపోయిన ఆమెని దానం చేస్తున్నాడు. గోదానం చేయాలంటే పాలు బాగా ఇచ్చేటటువంటి ఆమెని అనకాతలు ఎక్కడ కాస్తున్నా కట్టేసుకున్నాడు, ఎందుకు పనికిరాని పాలు ఇవ్వనటువంటి ఆమెని దానం చేసేస్తున్నాడు. నచికేత చూస్తాడు ఇది పంచాగ్రవేద్య గురించి మనం చెప్పుకున్నాం. నచికేతంటే నాన్న నువ్వు నాకవన్నీ దానం చేస్తావు అన్నాడు. ఇంకా అంటే కొడుకుని దానం చేయగలిగితే ఇంకేముంది అని అంతకంటే కావాల్సింది ఏం లేదు కదా. చాలా చోట్ల మనం ఈ కొడుకుల్ని దానం చేసి ఈశ్వర ప్రాప్తి పొందిన వ్యక్తుల్ని చాలా చోట్ల మనం చదువుతాం కథల్లో. కానీ మీరు అలాంటి గందరగోళాలు బలుల గురించి నేను మాట్లాడటం లేదు, దానం చేయడం గురించి చెప్తున్నాను నేను. అంచేత ఈ నచికేతస్ అడుగుతాడు నన్ను ఎవరికి దానం చేస్తున్నావు అని. అంచేత నచికేతస్ చాలా గొప్ప పండితుడు, చాలా గొప్పవాడు కనుక నా తండ్రి నన్ను ఎవరికైనా దానం చేస్తే కనీసం ఈ ఒడ్డుపై రావులు ఇచ్చినటువంటి దానానికి బ్రేక్ పడుతున్నాను. కానీ అలాంటి తండ్రి, ఆ తండ్రి ఆ స్థాయికి తగినట్టే చెప్పాడు, విసుక్కుని నేను యముడికి దానం చేస్తున్నాను పో అన్నాడు. సరే అవుతూ వెళ్ళిపోతున్నాను అన్నాడు, వెళ్ళిపోయాడు. సరే నచ్చకేసే కథ నేను మొన్న చెప్పాను కనుక అది నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ ఆ ఒక్క దానం వల్ల ఈనాటికి ప్రపంచంలో పంచాగ్ని విద్య అలా స్థిరపడిపోయింది. ఇచ్చేత దానాలు ఇచ్చేయటం వల్ల దానం మీరు ఎవరికూ ఇచ్చేయటం లేదు, సమాజానికి మళ్ళా తిరిగి అనేక రెట్లు ఉపయోగపడుతూ ఉంటుంది ఆ దానాలు. ఇచ్చేత సమాజానికి ఉపయోగపడే దానాలు, సమాజానికి మీరు ఇవ్వగలిగేటటువంటి దానాల గురించి ఆలోచించండి. మీరు ఇటువంటి నచికేతోపాఖ్యానం లాంటిదే ఈ ఏకలవ్యుడు కథలో. పొట్టుకని వేలు తీసేసుకున్న తర్వాత ద్రోణాచార్యుడు చాలా రోజులు మౌనంగా ఉండిపోతాడు సార్, చాలా బాధపడిపోతాడు. తర్వాత ఒకరోజు కృష్ణుడు వస్తాడు ద్రోణాచార్యుడి దగ్గరికి. ఈ కథ మీరు చదివి ఉండాలి, అసలు చదివినా ఇలాంటి బోర్ పడుతున్నా కనుక తీసేసింటాం. కృష్ణుడు వస్తాడు అక్కడికి. కృష్ణుడు వచ్చిన తర్వాత ద్రోణాచార్యుడితో అంటాడు, ఎందుకంత విచారంగా ఉన్నావని. ఏంటి విచారంగా ఉన్నాను అన్నాడు నా శిష్యుడు ఒకడు. వాడు పొట్టుకనే తీసి పారేశాడు అన్నాడు. నువ్వు ఏంటి తప్పు పని చేయలేదు, నువ్వు కుంభ సంబడి, నువ్వు చేయాల్సిన పనే చేసావని కృష్ణుడు దాన్ని ముద్ర వేస్తాడు. కృష్ణుడు ముద్ర వేస్తే అంతా రైటే కదా, ఇంకా కృష్ణుడు చెప్పేదంటే అప్పుడు ఆ విచారాన్ని ఒదుకుంటాడు తను. ఎందుకు అసలు అదంతా చేశాడు ద్రోణాచార్యుడు అంటే, మీరు ఇంకాస్త బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఇంకో గురుదక్షిణ అర్జునుడిని అడుగుతాడు. ఇక్కడ ఏకలవ్యుని పొట్టుకనే వెళ్ళి అడిగినట్టే ఇంకో గురుదక్షిణ అడుగుతాడు ఎవరిని, అర్జునుడిని. ఏమని అడుగుతాడో మీకు తెలుసు కదా, ద్రుపదుడిని పట్టుకు తీసుకుంటాడు. ఆయన ఎంత కష్టపడి ఆ సాధన చేశాడో అంటే ఏంటి అసలు, అదే విశ్వకుండని జాగరణం 600 కోట్ల వ్యక్తుల్ని చేశాడు ఆ మహానుభావుడు. కానీ భారతదేశానికి వచ్చేసరికల్లా వ్యక్తి ఎంత గొప్పవాడైనా, వ్యక్తి ఎంత విశిష్టమైనటువంటి మానసిక శక్తి కలిగి ఉన్నవాడైనా, కలమహత్యం వల్ల మళ్ళా ఆలోచనలు దూషితం అయిపోతున్నాయి కనుక భారతదేశం యొక్క అణువు మారాలి. భారతదేశం యొక్క ప్రతి అణువు సంస్కారితం అవ్వాలి. భారతదేశంలో ఒక మధురలో చూడగలిగే వ్యక్తులు చెప్తారు, అక్కడ చెట్లు చాములు అవంతా లేవు, కృష్ణుడి పాద స్పర్శ సోకినటువంటి భూమి కనుక దేవతలు వాళ్ళు కూడా ఆ చెట్టు రూపంలోనూ ఆ లతా రూపంలోనూ అక్కడ ఉన్నారు తప్ప మీరు మర్చిపోయి కూడా అక్కడ చెట్లు ఉన్నాయి చాలు ఉన్నాయి అనుకోకండి, అవేవీ చెట్లు కాదు అని ఇప్పటికీ చాలా మంది చూడగలిగినటువంటి వ్యక్తులు చెప్తారు. గుంటూరులో ఒక ఆయన ఉన్నారు, మేమందరం చాలా ప్రేమగా నాన్నగారు అని పిలుస్తూ ఉంటాం, రాధాకృష్ణ భక్తులు. ఆయన చెప్తాడు ఇది, అక్కడ ఏవి చెట్లు అనేవి లేవో అంతా దేవతలే అని. ఆ సంస్కరింపబడినటువంటి భూమిలో మామూలు చెట్లు చావులు కూడా దేవతలు అవుతే ఉన్న వ్యక్తులు ఏమవ్వాలి, ఇప్పుడున్న అక్కడ వ్యక్తులు ఏమయ్యారో మనం మీరు మళ్ళీ క్లాస్ క్వశ్చన్ అయ్యకండి, అది మళ్ళీ చాలా ప్రమాదంలో పెరిగిపోతాం, దానికి జవాబులు ఉన్నాయి కానీ వద్దు. అంచేత గురువు గారు చేసినటువంటి రాష్ట్ర కుండలిని జాగరణలో, భారతదేశం యొక్క కుండలిని జాగరణలో ఆయన చేసిన చాలా గొప్పదైనటువంటి ప్రయోగము. ఇదివరకు ఏ ఋషి ఎవరు కూడా ఈ ప్రయోగాన్ని చేయలేదు. మనుషులు మార్చడానికి ట్రై చేశారు, మనుషుల క్యారెక్టర్ని మార్చడానికి ట్రై చేశారు తప్ప ఓ భూఖండాన్ని, ఆ భూఖండంలో ఉన్నటువంటి సంస్కారాలని, ఆ భూఖండంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా జాగృతం అయిపోయి అక్కడ అడుగు పెడుతూ ఉంటే శంకరాభరణంలో చూపిస్తాడు, చాలా బాగా చూపిస్తాడు. అసలు ఆ సినిమా నా ఉద్దేశం ఏ దేవత తీసి ఉండాలి తప్ప దూరి విశ్వనాథులు అతను తీసి ఉన్నాడు. ఆ సినిమా ఒక్క అడుగు ఎక్కుతూ ఉంటాడు, సరిగా 10 నిమిషాలు అక్కడ పాడుతూ ఉంటుంది అక్కడ కదా. అంటే అది సంస్కారితం అయిపోతూ ఉంటే భూమి, ఆ భూమి దగ్గరికి మీరు వెళితే, ఆ భూమిలోకి వెళితే ఆ విధమైనటువంటి ఆలోచనలు రావాలి. భూమిని సంస్కారం చేసేసారు ఆయన. మనోభూమిని సంస్కరించడం గురువులకి చేతగాదు, అన్నీ అందరికీ రావు, గురువులకి కొన్ని చేతగా ఉంది. గురువులకి చేతగానిది ఏంటి అంటే మీ మనసును మార్చడం, అది గురువు చేయడం, అది మీరు చేసుకోవాల్సిందే. మనయో మనుష్యాణం కారణం బంధమోక్షయో, కృష్ణుడు కూడా పాపం చేతులు ఎత్తేసాడు. నేను మనస్సును మార్చలేదు ఆయన, యథేచ్ఛసి తథా గురువు, నీకు ఏది ఇష్టమవుతే అది చేసుకో, ఇది అని మాత్రం నేను చెప్తాను నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో అని. అలాగే గురువుగారు భారతదేశం యొక్క అణువణువుని సంస్కరించగలిగారు, కానీ వ్యక్తుల్ని సంస్కరించడం అనేది మన చేతిలో ఉంది ఆ పని, అది గురువుల చేతిలో లేదు. కానీ మీరు ఒక అడుగు వేస్తే ఆయన కొన్ని కోట్ల అడుగులు ముందుకు వేసి మిమ్మల్ని పైకి లాగడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అంటే, సాధారణంగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయ్యాక విసుగురావటం మొదలెడుతుంది మనకి. చాలా జైపేంటి జీవితేంటి ఇదంతా దుఃఖం అంటే మళ్ళీ 2 రోజులు మళ్ళీ మొదలెడతాం అనుకోండి, అది వేరే ఇంకా. కానీ ఆయన విసుక్కుని అంతా చేసిన తర్వాత శరీరం కూడా ఆఖరికి లేవలేని స్థితిలో పూర్తిగా ఆయన ఆత్మాహుతి చేసుకున్నటువంటి వ్యక్తి, ఇంకో 100 సంవత్సరాల వరకు అసలు ప్రశ్నే లేదు నేను భారతదేశం వదిలి వెళ్ళడానికి అన్నాను, ఆయన అంత్యస్త సంస్కారాలు చేయొద్దు, నేను మీ వెంటే దంటే కంటే ఉంటాను, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను ఎక్కడికి, మీరు నన్ను వదిలి వెళ్ళలేరు, మీరు అనుకుంటున్నారు వెళ్ళవద్దని, మీ చేత కాదయ్యా, అదే ఆయనే వదిలి వెళ్ళలేకపోతే మీరే వదిలి వెళ్తారు. గురువుకే చేత కాదు శిష్యుడు ఏం చేస్తాడు ఇద్దాక అర్జునుడు చూశాడే ద్రోణాచార్యుడు వైపు అదే ఆయనకే చేత కాదు ఇది పని వదిలి పెట్టి వెళ్ళిపోదాం అనిపించే అలాంటిది మనం కూడా ఎక్కడికి వెళ్ళలేము అంటే ఈ పని ఏదో మీరు తప్పించేసుకుని మిగతా ఏదో చేద్దాం అనుకుంటే చేయలేరు కనుక మీరు చేయాలి తప్పదండి మనం ఏం చేస్తాం అలాంటి గురువు చేతిలో ఇరుక్కుపోయాం ఇరుక్కుపోయాక బయటికి రాలేదు అడ్మిషన్ అయిపోయింది సిలబస్ స్టార్ట్ అయిపోయింది ఇంకో చోట అడ్మిషన్ దొరకదు మీరు వెళ్ళినా ఇక్కడే మీరు గుర్తు చేసుకోవాలి అడ్మిషన్ దొరకదు అంచేత ఇటువంటి సందర్భంలో ద్రోణాచార్యుడు లాంటి వ్యక్తి కూడా కృష్ణుడికి ఎలా సహాయం చేశాడో చూస్తే శిఖండిని తయారు చేస్తాడు ద్రోణాచార్యుడే అటు ద్రుపదుడి మీద విషయం కోపం ఆయనకి వచ్చు కదా మహాభారతం కదా కానీ ద్రుపదుడు యొక్క కూతురు కొడుక 10 మందికి చూపిస్తూ ఉంటాడు ద్రుపదుడు అది మళ్ళా మారుస్తాడు ద్రోణాచార్యుడే శిఖండి అంటుంది అంచేత ఆడది మొగాడుగా మార్చేశాడు యక్షుడి సహాయంతో ఆ మార్పు ఎంత ఇంపార్టెంట్ అయింది అంటే అది లేకపోతే భీష్ముడు చచ్చేవాడు కాదు కదా ఏకలవ్యుడిని ఏం చేశాడు అర్జునుడు ద్రోణాచార్యుడు కంటే గొప్పడైనటువంటి వెనుకాడు ఎక్కడున్నాడు హస్తినాపురానికి దగ్గరగా ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నాడు యుద్ధమే కనుక సంభవిస్తే ఏకలవ్యుడు ఎవరికి తరపున యుద్ధం చేసి ఉండేవాడు తప్పదది భీష్ముడు ద్రోణుడే తప్పలేదు వాళ్ళకి పాండవుల తరఫున యుద్ధం చేద్దాం అనుకున్న వాళ్ళు యుద్ధం వచ్చేసరి కదా కౌరవుల తరఫున యుద్ధం చేయాల్సి వస్తే ఏకలవ్యుడు కూడా కౌరవుల తరఫున యుద్ధం చేయాల్సి వస్తే ఏమై ఉండేది మహాభారత యుద్ధం ఊహించుకోవచ్చు మీరు మళ్ళా కృష్ణుడికి అదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది అక్కడే నొక్కేశాడు సంకల్పాన్ని తీసేశాడు ఎందుకంటే ఏం చేయలేదు ఏకలవ్యుడు భక్తనిగానే కోసం పారేలేదు మనకు ఆ సంకేతాలు అర్థం కావు కనుక గురు శిష్య సంబంధంలో చెప్పే మాటలు మనకు అర్థం కావు కనుక ఇలా తాడు కట్టేసుకుంటాం అంతే ఈ తాడు కట్టేసుకున్నాం గాయత్రీయం చేసేసాం కానీ ఈ తాడు కట్టుకోవడంలో ఉన్న అంతరార్థం తెలుసా ఏంటో మీకు ఇవాళ కొత్త వివేకంలో తెలుసుకున్నాం మనం ఉపాసన సాధన ఆరాధన అంశదానము సమయదానము ఇస్తాను అనే సంకల్ప సూత్రం ఇది కానీ అది కాదు మనం కట్టేసుకున్నాం కదా తాడు ఏమైనా అయిపోయింది తాడు ముక్క కావాలంటే తెంపి బారేస్తా అయిపోయింది తాడు ముక్క తెంపితే ఏమీ అవదు చాలా మంది నన్ను అడిగారు ఎన్నాళ్ళు ఉంచుకోవాలి మాస్టారు ఇది ఈ తాడు ముక్క ఎన్నాళ్ళు ఉంచుకుంటే ఏమవుతుంది వాసన ఇస్తుంది అంటే కాబట్టి కావాల్సింది ఏంటి అంటే ఆ ఈశ్వరీయ అనుశాసనం స్వీకరుమి ఆ ఈశ్వరుడు చెప్పినటువంటి ఆర్డర్స్ ఆ ఈశ్వరుడు చెప్పినటువంటి విధానాన్ని నేను స్వీకరిస్తున్నాను అనే సంకల్పం ఎప్పుడైతే మనం తీసుకుంటాము అప్పుడు మీరు చేసింది ఒప్పా తప్ప అన్న క్వశ్చన్ రాదు అక్కడ ద్రోణాచార్యుడు ఆలోచించలేదు నేను మంచి పని చేస్తున్నానా చెడ్డ పని చేస్తున్నానా అని కాదు అక్కడ క్వశ్చన్ అక్కడ ప్రశ్న ఏంటి అంటే మహాభారత యుద్ధంలో అస్త్ర విజ్ఞానం సంపూర్ణంగా నాశనం అయిపోవాలి అనేటువంటి ఆ అవతార మూర్తి యొక్క కోరిక తీర్చడానికి మీరు ఏం చేస్తున్నారైతే అది కాస్త జాగ్రత్తగా ధర్మ సూక్ష్మాలలో చాలా తమాషైన ధర్మ సూక్ష్మాలు వస్తూ ఉంటాయి గురువు గారు అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటారు నేను చాలా కొద్ది మంది స్నేహితులు ఉన్నారు ఎప్పుడైనా అవసరం వస్తే నేను ఆ స్నేహితుల్ని తప్ప మిగతా వాళ్ళు ఎవరిని అడగనన్నారు ఆ స్నేహితులు మీకు కూడా స్నేహితులే స్నేహం చేయగలిగితే మీరు వాళ్ళతో ఏదో చెప్తాను అడ్రస్ ఇస్తాను స్నేహం చేయదలుచుకుంటే చేయండి నేను స్నేహం చేయడానికి ప్రయత్నం చేసుకున్నాను వాళ్ళతో మీరు కూడా చేయదలుచుకుంటే చేసుకోండి మరి ఈనాడు గురుదక్షిణ పరంగా మీరు గురుదక్షిణ ఏమి ఇచ్చినా ఏమైపోయినా గురువు గారు ఇచ్చేటటువంటిది ఏంటి అంటే కొన్ని అడ్రస్లు కొన్ని మహానుభావులు వాళ్ళ స్నేహం కనుక మీరు చేస్తే జీవితం ధన్యం అయిపోతుంది మీద ఆ అడ్రస్లు ఏంటి అంటే ఒకడు భీష్ముడు మీకు తెలుసు వీళ్ళ అడ్రస్ పెద్దగా నేనే చెప్పక్కర్లేదు ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు అంతే ఆ ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత ఆ ప్రతిజ్ఞ ఇచ్చినటువంటి తల్లే ఆ ప్రతిజ్ఞ నువ్వు తీసేయండి ఇంక వెళ్ళే ఎటువంటి వ్యక్తితో స్నేహం చేయండి మీరు మిగతా వాళ్ళతో స్నేహం చేయకండి హనుమంతుడు తెలుసు కదా వీళ్ళందరూ మీకు మీరు పరిచయం లేని వాడు గురువు శిష్యులు ఎలా స్నేహితులు ఎలా అవుతారు ఆయన స్నేహితులు అందరూ మన స్నేహితులే ఆయన ఎప్పుడు నవ్వుతూ అంటూ ఉంటాడు అనమాట నాకు ఎప్పుడైనా అమ్మాని వస్తే వీళ్ళని అడుగుతాను ఏం చేయాలి అని మీరు అడగండి వాళ్ళకి హనుమంతుడు ఏం చేశాడు రామ కార్యం కోసం ఏం చేయమన్నా చేసేస్తాడు అది రైత తప్ప ఉత్త చెయ్యొచ్చా చేయకూడదా ఏమీ ఆలోచించాలి ఇక్కడ అంతే గురువుగారు చెప్పారు చేసేయండి అది రైత తప్ప మీరు కాదు ఆలోచించాల్సింది ఆయన ఆలోచించుకుంటాడు ఏదైనా జరిగితే ఆయన జవాబు చెప్పుకుంటాడు కదా అలాగే చంద్రగుప్తుడు శివాజీ వీళ్ళతో స్నేహం చేయండి చిన్న చిన్న వాళ్ళతో స్నేహం మనం స్థాయి అసలు ఊహించుకోండి ఏ స్థాయి వ్యక్తులతో మనం స్నేహం చేస్తున్నామో ఆ స్థాయిలోనే ఆకర్షించడం నేర్చుకోండి మీరు అది గురువుకి ఇచ్చేటటువంటి గురుదక్షిణ మీరు ఆ గురుదక్షిణ ఇస్తే రివర్స్లో ఆయన ఇచ్చేటటువంటి దాన్ని అసలు మీరు భరించలేరు మురిగిపోతారు అందులో ఆయన ఇచ్చేటటువంటి సంపదలు కానీ ఇవి కానీ అన్ని పూర్తిగా ముంచేస్తాడు అందులో కానీ ఈయనకి ఒక దురలవాటు ఉందని చెప్పాను కదా ఏం చేస్తాం ప్రతి వ్యక్తికి ఒక అలవాటు ఉంటే ఉంటుంది ఈయనకున్న దురలవాటు ఏంటి అంటే చేసింది చెప్పడు చాలా మందికి అలవాటు ఏంటంటే కాస్త చిన్న హెల్ప్ చేసాం అనుకోండి జీవితాంతం వేధిస్తూ ఉంటారు. సుశా ఆ రోజు నేను సాయం చేశాను, ముల్లా నసరుద్దీన్ నన్ను గుర్తిస్తూ ఉంటాడు మా ముల్లా నసరుద్దీన్కి ఒకసారి పెళ్లి చేసుకోవాలనిపించింది. ఈ తత్వం అయిపోయింది చెప్పదలుచుకున్నాను నేను. పెళ్లి చేసుకోవాలనిపించింది, పెళ్లి చేసుకోవాలని అనిపించుకుంటే ఎవరో చెప్పారు పాప కాస్త సూట్ అది వేసుకెళ్ళినాయని. నువ్వు మామూలు డ్రెస్లో వెళ్తే అతను పిల్లలు ఎవరు ఇవ్వరు కానీ సూట్ పాపోయిన దగ్గర ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఎవరో స్నేహితుడు, నాలాంటి స్నేహితుడు ఎవరో కనిపించాడు అక్కడికి. ఇద్దరు ఒకే సైజ్ వాళ్ళు అంతేత పర్వాలేదు, అది సూట్ అక్కడికి సూట్ అయిపోతుంది కనుక భలే మాటలు పడుతున్నాయే సూట్ సూట్ అయిపోయింది. అంతేత సూట్ వేసుకుని బయలుదేరుతారు. నాలాంటి వ్యక్తి అని చెప్పాను కదా, సూట్ ఇవ్వకపోతే ఇచ్చేశాను. ఇచ్చేంటే నేను పుస్తకాల్లో అక్కడ చదివాను, ఇస్తే చాలా లాభం అని. కానీ నా దగ్గర ఉన్నది ఒకటే సూట్, అదేమో ముందా నసరుద్దీన్కి ఇచ్చేసాను. అతను ఎప్పుడు సూట్ వేసుకోలేదు నాకు తెలుసు. అంచేత నా లోపల భయం ఆ సూట్ ఎక్కడ ఖరాబ్ చేసేస్తాడు అని. అంచేత ఆ పెళ్లి చూపులకి నేను వస్తాను లేదా ఆయన అన్నది. సరే వెళ్ళాం నేను ముందా నసరుద్దీన్, పెళ్లి చూపులు వచ్చాను. మాటలు అవి అంత అయ్యాయి చెప్పదలుచుకున్నాను. నేను చెప్పాను మా ఫ్రెండేన అండి, చాలా మంచి ఫ్రెండ్ అండి, అసలు చాలా మంచివాడు ఇదంతాను. కానీ ఆ సూట్ ఉందే అది నాది అని అలా ఏం చేస్తాం, కోపం వచ్చేసింది కాబట్టి గౌడిస్తాడు సూట్ నాది అంటే. సరే ఇంకో చోట రెండో పెళ్లి చూపులు కదా. సరే అక్కడ ముల్లా నసరుద్దీన్ పాప నాకు చెప్పాడు, ఎలా ఇస్తున్నా నీ నోరు అసలే మంచిది కాదు, నువ్వు చాలా బాధ కలిగించే మాటలు అప్పుడప్పుడు వేసేస్తూ ఉండవు, అంచేత బాధ పెడితే పెట్టేవి కానీ కాస్త మంచి కథలు ఏమైనా చెప్పేస్తూ ఉండవు అని. అంచేత రెండో పెళ్లి చూపులు వెళ్ళినప్పుడు సరే మామూలుగా అంత మాట్లాడాను, చెప్పాను నేను మా స్నేహితుడు అని నాకు అడిగానండి అంత. ఈ సూట్ ఉందే దాని విషయం అతను చెప్పొద్దన్నాడండి అని చెప్పి చెప్పను. ఇలాగే అలవాటు ఉంటూ ఉంటాయి ఒకరికి ఒక రకమైన అలవాటు. అలాగే మన గురువు గారి అలవాటు ఏంటి అంటే ఆయన మీకు ఎంత ఇచ్చేసినా ఏం చేసినా ఒక్కసారి కూడా ఆయన చెప్పడం మీకు ఆయన ఏమిచ్చాడు. అంచేత మనం కృతజ్ఞులం కావద్దు, ఆయన దగ్గర నుంచి పొందింది ఆయన చెప్పనంత మాత్రాన ఆయన ఇచ్చినట్టు మీరు గుర్తించలేరు అని నేను అనుకోను. కనుక మన గాయత్రి పరివారంలో గురువుగారి అనుగ్రహం పొందని వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే నేను నమ్మను. నేను ఏదో విధంగా ఎక్కడో అక్కడ ఆయన అండ ఆయన ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఆ అండ అది ఎలా ఉంటుందో అనేది నేను చెప్పడం బదులు ఎవరైనా బాగా పాడి వినిపిస్తే బాగుంటుంది కనుక.
రంగుల పుష్పాలు తెచ్చి అందమైన హారాన్ని అమరించానయ్యా, ఈ జీవిత సర్వస్వం నీకే అర్పితం, జీవితానికంటూ మిగిలింది లేదులే, అండగా గుండెలోనే ఉన్నావని. గళం గళం గానంలో వెళ్ళి విరియాలని, జన జాగృతి కాగానం జీవం పొయ్యాలని, గళం గళం గానంలో వెళ్ళి విరియాలని, జన జాగృతి కాగానం జీవం పొయ్యాలని. జగతి పితా నీ ఆకాంక్ష మరో నిత్యం, జగతి పితా నీ ఆకాంక్ష మరో నిత్యం, నీ వేసిన బాట మాకు బాట సత్యం, నీ వేసిన మాట మాకు బాటే సత్యం. అండగా గుండెలోనే ఉన్నావని, దండని కోసమే